गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। वेगंबल तलक्रिंदुगा सतिवियुं वेयेंडु घोराट वीविधिन पेंतपमाचरिंचियुनु ये विश्वेश्वरन चुडगा रादो ये विश्वेश्वरन चुडगा रादो तन्महनीय मूर्तिनी कृपारासिनी निन्नु जूचिनी गाधल साटी भवाभिदाट वलदा काली प्रसाद प्रभु काली प्रसाद प्रभु। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। समर्थ सद्गुरुदेवुलु प्रसादించిన ఈ పుణ్యారాధన మహోత్సవాలు మూడో రోజులో ప్రవేశించడమే కాకుండా జరిగిపోతోంది। మూడో రోజు కార్యక్రమానికి ఆరాధన మహోత్సవాలు పెట్టుకొని ప్రసాదం అంటున్నామేంటి అంటే సృష్టి చేసినటువంటి సృష్టికర్తకి ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా ఇది కూడా వారి యొక్క లీల। సృష్టిని ఎలా అయితే తీసుకొని అవతారాన్ని అనుగ్రహించారో తిరిగి మళ్ళా నేను చెప్పినటువంటి తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు ఏ విధంగా జీవితంలో సఫలీకృతం అవుతున్నారు నా పిల్లలు అని ఈ లీల కూడా స్వామివారి ప్రసాదమే। ప్రొద్దే ఈ పూజ సంకల్పంలో చెప్పుకుంటాం కదా సమర్థ సద్గురుదేవుల సర్వాధిష్టాన చైతన్య సమర్థ సద్గురుదేవుల పరిపూర్ణ ఆశీర్వచనేన అనుగ్రహేన ప్రసాదిత అని 32వ ఆరాధన మహోత్సవాలు అబ్బా చెప్పుకోవడం అక్కడికి వచ్చేసరికి చెప్పుకోక తప్పదు జరుగుతున్నది అదే। కానీ ఏమిటిది అంటే అదే గమ్మత్తు సృష్టిలో సృష్టి స్థితిలయ కారకాయ నమః. సృష్టి చేయటం వారి వంతు, నడిపించడం వారి వంతు, తిరిగి లయం చేసుకోవడం కూడా వారి వంతే. సృష్టి ఎంత గొప్పదో లయం కూడా అందులోని భాగమే. ఎప్పుడైతే ప్రకృతి కనిపిస్తోందో, కనిపించకపోవడం అనేటువంటిది కూడా దానిలో భాగమే. భగవంతుడు ఎంత గొప్పగా పెట్టాడు అంటే, వెలుగు, జ్ఞానము ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం భగవత్ స్వరూపము అని. వాస్తవానికి ఈ వెలుగు నిలబడేదా? ఈ వెలుగు కూడా పరిణామంతో కూడి ఉన్నదిగా. ఎందుకని? సూర్యుడు ఉదయించడం ఉన్నది, తిరోగమనం కూడా ఉన్నది. ఇలా మనం ఎన్ని రోజుల నుంచో పుట్టిననాటి నుంచి చూస్తూనే ఉన్నాం. దీనిలో భాగమే రాత్రి అనేటువంటిది కూడా. అసలు రాత్రి కనుక లేకపోతే ఇక సూర్యుడు ఉదయించడము, తిరిగి సంధ్యవార్చడం అనేటువంటిది లేదు, సంధ్యాకాలం అనేటువంటిది లేదు. కానీ భగవంతుడు ఎక్కడ పెట్టాడు అసలు జ్ఞానం అనేటువంటిది? అందుకనే అది ఇంద్రియాగోచరమైనటువంటిది. ఏది? జ్ఞానం అనేటువంటిది ఇంద్రియ అగోచరమైనటువంటి. అంటే ఇప్పుడు ఈ పగల్ని రాత్రిని ఎలా చూస్తున్నాం? ఇంద్రియాలతో చూస్తున్నాం. రికగ్నైజేషన్ ఎట్లా ఉంది? ఇంద్రియాలు చూస్తున్నాయి. ఏది? మన కళ్ళ ద్వారా మనం సూర్యుడిని చూస్తున్నాము, సూర్యుడు ఆవిర్భించడం చూస్తున్నాము, తిరిగి సూర్యుడు లయమైపోవడం కూడా చూస్తున్నాం. దానికొక దిక్కులు పెట్టాం మనం. ఎట్లా? దేవుడే సృష్టించి పెట్టాడు. ఏమండి, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో దాది ఈస్ట్, అది తూర్పండి. తిరిగి మళ్ళీ ఎక్కడ లయించిపోతున్నాడో అది పడమర, వెస్ట్. ఏమండి, ఇవి రెండు మనం చూసినప్పుడు ఏమవుతుంది? ఉత్తరం దక్షిణం కూడా దానంతటదే ఏర్పడింది. ఉత్తరం దక్షిణం కూడా తూర్పు పడమర ఉంది కాబట్టి ఉత్తర దక్షిణం దానంతటదే. నిన్న మన గురుదేవులు ఏం చెప్తున్నారు? గురుదేవులు వారి బోధామృతంలో ఎప్పుడు ఏది నావ నడిపేటువంటి వాడికి ఏది ఆధారం? దిక్సూచి ఆరాధన. దిక్సూచి ఆధారం ఎలా ఆధారం అంటే, దిక్సూచి ఎప్పుడు ఉత్తరపేపునే చూపిస్తుంది. మనకు కూడా మ్యాప్లు అవి, ఏదైనా ఎవరైనా ఇంజనీర్ని మనం ప్లాన్ చేయమంటే ఏది చూపిస్తారు దిక్కుకి? ఉత్తరం మాత్రమే, నార్త్ మాత్రమే చూపిస్తారు. నార్త్ ఎప్పుడు చూపించే ఉంది, ఈస్ట్ దానంతరదే ఉంది, వెస్ట్ కూడా ఉంది. ఇక ఈ మధ్యలో ఉన్న భాగం ఏంటి? అది ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం. ఓకే, ఈ ప్రపంచంలో కనిపిస్తున్నాయి. ఇవంతా జనరల్ నాలెడ్జ్. ప్రపంచంలో సృష్టిలో బ్రతకడం కోసం భగవంతుడు మనకి ఈ తెలివిని కూడా ఇచ్చి, తెలివి స్వరూపం తానే అయ్యి అన్నిటినీ తెలియచేస్తున్నాడు. తెలియచేస్తున్నాడు. మరి అసలు ఈ పగలు ఈ పలానా దిక్కులు అన్నదాన్ని, దానిని మనం గుర్తించడానికి ఏది ఆధారమై ఉంది అంటే, లోపలున్నవాడు మనలో జరి ఇది రాత్రి, ఇది పగలు, ఇది చీకటి, ఇది వెలుగు, ఇది ఏది సంధ్య వెలుగు కనీ కనిపించకుండా ఉంటే అయితే కన్ను చీకటిగా ఉంది అని చెప్తోంది. ఏది గుర్తిస్తోంది? కన్ను గుర్తిస్తోందా? అంటే కన్ను దానంతర అది చూడలేదు, కానీ కన్ను వెనక ఉండి నడిపే శక్తి ఒకటి ఉంది, ఏది? దృష్టిని ప్రసాదించిన వాడు కాబట్టి అందులో ఆ దృష్టిని అది చూపించి, కంటి ద్వారా చూపించి జగత్తుని. ఎందుకు ఈ జీవితం? అది సృష్టికి ఆధారమైంది. మనం పుట్టాలి, సృష్టి రావాలి, సృష్టిలో ఇది పక్షి పశువు అని తెలవాలి, ఇంత సృష్టిని అనుభవించాలి. సృష్టిలో మానవేతరమైనటువంటి వెన్నున్నాయో 1,25,000 బోల్డ్ అని. అంటే అది కంటికి కనిపిస్తోందా? అంటే కంటికి మాత్రం శక్తిని అదే ఇస్తోంది, కానీ కంటితో నువ్వు అది చూడాలి. కంటితో నువ్వు చూడలేవు దాన్ని. దేన్ని చూడలేవు? జ్ఞానం అనేటువంటి దాన్ని. అందుకని కేవలం జ్ఞానము అనుభవ ఐక వేద్యము. అది నీలో ఉన్నటువంటి ఒక ఏది? ఆత్మజ్ఞానం అన్నారు. అందుకనే దాన్ని ఏమన్నారు? ఆత్మజ్ఞానము అని. అందుకని అటువంటి విషయాన్ని మనం గుర్తించడం కోసం ఇందాక ఇంకోటి కూడా చెప్పాడు మన దాసు, మహాత్ములు అవతారానికి వచ్చినప్పుడు వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పటానికి బొగ్గు ఉంది, బొగ్గు బొగ్గుని గుర్తించడానికి బొగ్గుకే మార్పు చెందక్కర్లా, కానీ బంగారాన్ని గుర్తించాలంటే మాత్రం బొగ్గుకి నిప్పు ఆధారమైంది, అది నిప్పు అయి వెలిగి ఆ బంగారంలో ఉన్నటువంటివన్నీ కూడా కానివన్నీ తీసేస్తే అది 24 క్యారెట్ చేయగలుగుతుంది. అలాగే మహాత్ములు ఒక అవతారాన్ని ధరించి వచ్చినప్పుడు మనతో పాటుగా ఉంటూ మనతో పాటు మెసులుతూ గుర్తించినటువంటి వాళ్ళకేమో ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, మరి జమందారుగా ఉంటారండి ఆయన బాబుగారంటే ఎలా ఉంటారండి, మంచి సిల్కులాల్చి వేసుకొని మంచి పంచి కట్టుకొని ఉంగరాలు పెట్టుకొని మంచి క్రాఫ్ట్, అది బాబుజీ చెప్పిన మాట, అందుకని మళ్ళా మనం అంటే చూసి మంచి. అలాగే బాహ్య వ్యవహారంలో సంచరించేటువంటి సమయంలో బాబుజీ మహారాజు గారి దగ్గరికి వచ్చి ఎవరైనా బాబు ఎవరండి మీరు అసలు ఎవరండి అని అడిగితే నేను వజ్రాల వ్యాపారిని అంటుండేవాడు, నేను వజ్రాల వ్యాపారిని అంటుండేవారు, దానికి తగ్గట్టుగా చేతుల్లో కూడా ఒక బ్రీఫ్ కేసు ఉంటుండేది, సరిపోయింది రెండింటికి. కానీ ఆ ఎవరైతే ప్రపంచ ఉంటారో వజ్రాల వ్యాపారి పెట్టి ఇంతే బయటవే చూడగలుగుతారు, లోపల ఆంతర్యం చూడలేరు. కానీ శరణ పొందుతారో శరణ పొందినటువంటి వాళ్ళకి అదే బ్రీఫ్ కేస్ ఏది, దేవతార్చన. అదే బ్రీఫ్ కేస్ ఏమైంది, దేవతార్చన. అంతేకాదు అది అందరికీ ఇచ్చేవారు కాదు, పక్కన ఏది బాగా చనువు ఉన్నటువంటి వాళ్ళకి మా సత్యరాజు గారికి ఇస్తుండేవారు, నువ్వు పట్టుకో ఇది, అలాగే ఆనంద్ అన్నయ్యకి ఇస్తుండేవారు, నువ్వు పట్టుకో ఇది అని. అలాగే ఇక అలాంటి వారు ఎవరు లేకపోతే మరి పక్కన ఒక తను ఉంది కదా పట్టుకో అని, మా ఇక్కడ కూడా వచ్చింది మా స్వర్ణ, మేము అందరం కూడా ఒకసారి కాళహస్తి తీసుకెళ్లారు, గంగాధర శాస్త్రి గారు ఉన్నారు అప్పుడు, తీసుకెళ్ళి అన్నీ చూస్తూ కాళహస్తిలో మకాం వేసాం, మకాం ఉన్నాం ఒకరోజు రాత్రి అక్కడ ఉంటే మా గురు సోదరికి స్వర్ణముఖికి ఏదో జపమాల ప్రసాద్ వారికి అది పాపం అంటే సామాన్లన్నీ మామూలుగా మోసుకెళ్ళి లోపల ఎవరి సామాన్లు వాళ్ళే మోసుకోవాలండో, ఇప్పట్లాగా మొహమాటాలు గ్రహపాట్లు ఏం లేవు, ఎన్నున్నా అన్నీ మనమే మోసుకోవాలి, అది మళ్ళీ ఎవరికి ఇచ్చేవాళ్ళం కాదు, ముందర స్వామిది మనం ఏది సర్దుకుంటే కానీ మా తర్వాత కానీ అసలు ఇంకో మాట మాట్లాడేవాళ్ళం కాదు, గబగబా మాట్లాడినా అది ముక్తసరి మాటలు మాట్లాడేవాళ్ళం, ఆ పని పూర్తి చేసే. స్వర్ణకేంటంటే ఎప్పుడు నేనే పట్టుకోవాలా అది, నేను ఎందుకు పట్టుకోకూడదు, స్వామి సామాను నేను కూడా పెట్టాలి, పాపం దానికి ఆవేదనే అలాంటివి ఏంది ఒకళ్ళకొకళం అంతే, అది మనం ఇచ్చేవాళ్ళం కాదు. ఎప్పుడు ఇది వెళ్ళి బాబుజీని అడిగిందండి, ఎప్పుడు నాకు ఇవ్వలేదు ఏంటంటే, అది మళ్ళీ బాబుజీ నాతో చెప్తుండేవారు, అంటే ఇమ్మని చెప్పొచ్చు కదా, ఇమ్మని చెప్పేవారు కాదు, స్వర్ణకు కూడా పాపం అది ఆ సేవ చేయాలి, అదే ఆ సామాన్ తీసుకొచ్చి పెట్టాలనుంది నువ్వు ఇవ్వటం లేదట అంటుండేవారు, అందుకని ఇమ్మని చెప్పేవారు కాదు, ఇప్పుడు ఇవ్వాలా వద్దా, చాలా ఏడిపించేవారు ఆ విషయంలో పాపం దాన్ని, ఇప్పుడు కూడా ఏడిపించవచ్చు కదా, నీటికుండ కిందే ఉంటుంది అనేవారు బాబుజీ. మా స్వర్ణకి నీటికుండ కంటి కిందే పెట్టాడు దేవుడు, అందుకని దాన్ని ఏడిపించడం చాలా తేలిక అన్నమాట, ముఖం కందగడ్డలాగా అయిపోయి ఇప్పుడు అంత ఏడవదులేండి, అప్పుడంత ఏడవదు కానీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏడుస్తుంది కదా, ఇప్పుడు అంత ఏడవమే. అలాగా మరి ఎట్లా కనిపిస్తాడు అంటే భగవత్స్వరూపంగా గుర్తించాలి అంటే ఆ మనస్సు ఉండాలి, ఆ ఆవేదన ఉండాలి, ఆ దృష్టి ఉండాలి, దృష్టి ఉన్నప్పుడు అలాగే భజన చేస్తుంటే ఏమంటారు, పాడేవాళ్ళకి దృష్టి ఉండాలి, వినేవాళ్ళకి దృష్టి ఉండాలి, ఏ దృష్టి ఉండాలి, భగవద్ దృష్టి ఉండాలి, భగవంతుని యొక్క తత్వానుభూతిని పొందగలిగి ఉండాలి, లేకపోతే పాడేవాళ్ళు ఎన్ని రాగాలు పాడుతున్నారు, ఏ రాగం ఎలా పాడుతున్నారు, ఎటువంటి తాళం వేస్తున్నారు, ఇంతవరకే గుర్తింపు ఉంటుంది. అలాగే విన్నటువంటి వాళ్ళు కూడా ఉంటే చాలా బాగా పాడారు, చాలా బాగా ఎంత బాగా పాడారు అని పాట యొక్క అర్థభావాలు దగ్గరికి వెళ్ళేసరికి పాడేవాడు ఎప్పుడైతే వెళ్ళి ఆ రాముని యొక్క దివ్య చరణారవిందములను స్పృశించి ఆ పాదములు ఆ బోధ పదములలో మనకి ఎంత అనుభూతి ఉంటుందో దాన్ని పాడేవాళ్ళు పొందాలి. నిజమైన సంకీర్తన అంటే ఏంటి? వినేవాళ్ళు కూడా పొందాలి. వినేవాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ మనస్సు భగవంతుని దివ్య చరణ అరవిందల సన్నిధి. అప్పుడు అలా పాడినప్పుడు ఎలా ఉంటుందండి? ఎలా పాడామో, ఎంత పాడామో, ఏమిటో అనేటువంటిది అక్కడ మనస్సుకి తెలియదు. సమయం తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ప్రతిక్రియలో కూడా, అది సంకీర్తననే కాదు, అలాగే ఏది ఒక తుడవడం సేవ ఉన్నది, తుడిచేటప్పుడు ఎటువంటి భావనతో తుడవాలి? ఎక్కడ తుడిచినా కూడా అక్కడ అది దైవ సన్నిధి అని నువ్వు తుడవగలిగితే అది దైవస్థానం, దేవస్థానం అయిపోతుంది. ఇక దొరికింది సేవ చేయడానికి, అది ఎంత శ్రద్ధగా తుడవాలి. ఎంత శ్రద్ధగా తుడిస్తే నా హృదయం కూడా పవిత్రత చెందుతుంది, నా మనసులో కూడా తుక్కు అనేటువంటి భావన ఏది, నేను ఇక్కడ సన్నిధిలో సన్నిధి సేవ చాలా పర్ఫెక్ట్గా మనం చేసుకోగలిగితే మన మనస్సులో అడ్డొచ్చేటువంటి సంకల్ప వికల్పాలనేటువంటివి కూడా మనం తుడిచేసుకోగలుగుతాం. అందుకంటే ఇప్పుడు గురుదేవులు పూజ అనేటువంటిది ఎక్కడ చూసేవారు? బాహ్య పూజ, అది సామాన్య పూజ, బాహ్య పూజ. ఆంతరంగిక పూజ, విశిష్ట పూజ ఇది ఆంతరంగిక పూజ. ఆంతరంగిక పూజకి ఖర్చుతో పని లేదు. ఏమండి, మనకి పూలు తీసుకురావాలి ఇంకొకళ్ళని లేదు, తీసుకొచ్చిన తర్వాత కాడలు తీయాలని ఇంకొకళ్ళని ఆశ్రయించక్కర్లా, లేకపోతే ఇంత దండని అక్కర్లా, మన మనస్సుతో అన్నీ చేసేసుకోవచ్చు. దాన్ని తీసుకువెళ్ళి ఎంత పెద్ద పీటేశారంటే, ధ్యానం అంటే నీ ధ్యానంలో పవిత్రమైనటువంటి భావనతో నీ ప్రభువుకి నువ్వు అలంకరించుకో. ఎన్నన్నారు లక్ష పూజలు చేసిన దానికి ఎక్కడన్నా ఉన్నదా? లక్ష కోట్లు పూజలు చేసి ఇన్ని పూలు తెచ్చారని లేదు, పేపర్లో వేసుకోవడానికి ఉంటుందంటే. పదద్వయముపై నొప్పారంగా సద్భక్తురంజకుడైన వారికి అని గురుదేవులే. అంటే ఒక్క పుష్పం, ఆ ఒక్క పుష్పం కూడా ఏది? వాడనటువంటి పుష్పం. ఎటువంటిది అది? మనోపుష్పం అనేటువంటిది. భగవత్ సన్నిధికి వెళితే అది వాడడానికి అక్కడ ఆస్కారం లేదు. అదే నీ మనస్సుని విషయ సహితం చేసుకుని ప్రపంచం మీద పారేసుకుంటే దానికి కష్టముంది, సుఖమున్నది, ఏడుపున్నది, బాధ ఉన్నది, ఇంకేమున్నది, సంతోషం ఉన్నది, వెకిలి నవ్వు కూడా ఉన్నది, అక్కడ వెకిలి వేషాలు కూడా ఉన్నాయి, మొట్టికాయలు కూడా తింటాం అక్కడ. ఏది మనస్సుని బయట బయట ప్రపంచం వైపుకు పారేసుకుంటే, అదే పరమాత్మ వైపుకు వేసుకుంటే ఎలా ఉంటుంది? అది మాధుర్యాన్ని పొందుతుంది. ఆ మనస్సు ఒక భక్తి స్వరూపాన్ని పొంది ఏమవుతుంది? భక్తుడు అనేటువంటి, సచమే ప్రియ భక్తి యోగంలో చెప్పినటువంటి అటువంటి స్థితిని పొందగలుగుతాం. కాబట్టి ఎటువంటి స్థితిని పొందమని మనకి గురుదేవులు మనకి అందించారు అంటే, నీ హృదయం చూసేవాడు కానీ హృదయ బాబు వీడు, అంతేగాని బాహ్యమైనటువంటివి చూసేవాడు కాదు వీడు. బాహ్యమైనటువంటివి చూసేటువంటి వాడు. అందుకనే మనకి గురికి ఎట్లా ఉంది గురుస్వరూపం అనేటువంటిది? గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే గురోస్థితం, స్థితో గురు, గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే. గురు మధ్యే గురువునే ఆరాధన ఆధారం చేసుకొని గురువులే అనేటువంటి ఏది అతి పెద్దది. గురువులు అంటే ఒక రూపానికి మాత్రమే కాదు, నువ్వు రూపంగా చూసినా కూడా అది అనంతంగా చూడండి. విశ్వరూపాన్ని చూపించలా మనకి? విశ్వరూపాన్ని చూపించలా? చూడలేదు అనుకుంటే నువ్వు ధ్యానంలో అంత స్థితిని పొందలేదు. అంతే, నువ్వు చూసేదల్లా ఆ స్వరూపమే. అది కాకుండా ఎక్కడ ఉన్నది? దాని గురికి ఎక్కడదండి? నువ్వు ప్రపంచంలో చూసే ప్రతిదీ భగవంతుల్లోదే. అందుకని గురు మధ్యే స్థితం విశ్వం, గురుదేవుల్నే అక్కడ ఆధారం చేసుకుని విశ్వం అనేటువంటి ప్రకృతి ఆధారమై ఉన్నది. విశ్వానికి ఆధారమేది? గురువే. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే స్థితో గురు, గురు మధ్యే స్థితో గురు, హరి విశ్వం. ఏది? విశ్వమంత ఎక్కడుంది? గురువులోనే ఉన్నది, గురువునే అక్కడ ఆధారం చేసుకున్నది. నువ్వు ఎటు వెళ్ళినా అదే ఆధారం. అది లేకపోతే విశ్వమే లేదు. విశ్వం అసలు ఎంతండి? గురువు అనేటువంటి ఆ గొప్పదైన శక్తికి, అనంత శక్తికి విశ్వం ఎంత? అసలు ఈ ప్లానెట్ ఎంత? ఎర్త్ అనేటువంటిది ఎంత ఈ విశ్వంలో? ఇలాంటి ప్లానెట్ ఎన్ని ఉన్నాయి? అన్నీ కూడా ఉన్నది ఒకే ఒక దానిలో. దేనిలో? స్పేస్ అనేటువంటి దానిలో. కానీ మనం చిన్నప్పుడు ఏం చదువుకుంటాము? ఆకాశము బ్లూ. ఏది? అవును కదా. ఏది? స్కై ఈజ్ బ్లూ. స్పేస్ కాదు అది, స్కై. అది అంటే నీకు కలర్గా కనిపించేది అది కొంత స్కై మాత్రమే. అది నువ్వు సృష్టించుకున్న ఉన్నదాన్ని రికగ్నైజ్ చేయడం కోసం, పిల్లలకు నేర్పించడం కోసం. నీలం ఎక్కడుందది? ఏది? ఏది? ఏంటన్నాడు? స్కై ఈజ్ బ్లూ వీడన్నాడా? కాదా, నీకు తెలీదా? నీకేమైనా తెల్లగా కనిపిస్తుందా? మరి స్కై ఈజ్ బ్లూయే. ఓ, వాళ్ళు చదువుతున్నారా? ఓ, ఓకే కదా. మరి స్పేస్ అసలు నువ్వు ఎంత లెక్క వెళితే అంత లెక్కకి అది నువ్వు చూస్తుండేది ఏదో చిన్నప్పుడు చదువుకున్నాం కాబట్టి బ్లూగా చూడాలి. నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది. అంటే బ్లూగా కనిపించడానికి కారణం కృష్ణుడే కూర్చున్నాడు అక్కడ. అదేదో మనకి చిన్నప్పుడు నేర్పించారు కదా స్కై ఈజ్ బ్లూ అని. అందుకని ఒక బ్లూ తగిలించారు కాబట్టి పాప ఆ నల్లనయ్య కూడా నేను నలుపు కాదు, నీలమే నీలమే గచ్చాయ బోలు దేహం వాడు, నీలమే గచ్చాయ. నీలం మేఘాలు ఎలా ఉన్నాయా? నీలమేఘ శరీర ఛాయ అంతే అది. అది ఛాయ. నువ్వు ఎక్కడైతే ఒక రంగును పెడుతున్న వర్ణాన్ని పెడుతున్నావో అది ఒక ఛాయ. అసలు దానికి రంగు లేదు, అసలు దానికి రంగు లేదు. మరి ఏంటది? అది నువ్వు ఎంతవరకు వెళితే అంతవరకు నువ్వు వెళ్ళగలగాలిగా. అసలు అక్కడ వరకు, అక్కడికి వెళ్ళాల్సింది దేహం కాదు. ఈ దేహంతో ఉన్నటువంటి వాడు వెళ్ళలేడు. ఏమి వెళ్తుంది? భక్త హృదయం వెళుతుంది. సాగరమా అది భక్త హృదయమా, సాగరమా అది భక్త హృదయమా, తెలియగా హరిహరాదులకైన, తరమోనే తెలియగా హరిహరాదులకైన, ఎవరికి తెలియగా తరమోను బాబును, ఎవరికి తెలియగా తరమోను బాబు. ఎవరెక్కడా బాబు అనేవాడు? ఎవరు బాధల్ని బాపేటువంటి వాడు? ఎవరక్కడా? నీ బాబాయ్ ఉన్నాడు. అంటే నువ్వేంటో అసలు గుర్తింపచేసే నీ బాబు, నీ తండ్రి. అందుకని ఎవరికి ఎవరికి ఎంతని ఏమని రాత్రి మన తుని వాళ్ళందరూ పాడేశారనుకో పాట కదా. ఎన్ని పాటలు నిలకడలేని మనసు. అబ్బో అబ్బో, మనసులు నిలకడలేదు, పాడేశారు వాళ్ళ పాటలు. ఎవరికి తెలియక తరమౌను బాబును, పౌవళి చెను ప్రళయాంతమందు, పౌవళి చెను ప్రళయాంతమందు, ప్రభువు ఆనంద సాగరమందు, ప్రభు ఆనంద సాగరమందు, సాగరమా అది భక్త హృదయమా, సాగరమా అది భక్త హృదయమా, సాగరమా అది భక్త హృదయమా, రాదులకైనా
ధర్మమునే తెలియగా హరిహరాదులకైనా
ధర్మమునే తెలియగా హరిహరాదులకైనా
ధర్మమునే తెలియగా
ఎవరికి తెలియగ ధర్మమును మాబును ఎవరికి తెలియగ
ధర్మమును మాబును
సృష్టిలో ఈ ఇంద్రియాల ద్వారా చూసేటువంటి వాటికి అన్నిటికీ కూడా పరిమితం ఉంది, ఒక లిమిట్స్ ఉన్నది. ఇంద్రియాలతో చూడాలంటే నువ్వు పేపర్ మీద చూడు, పుస్తకాలు చాలా బాగా రాస్తారంటారు, కానీ చాలా బాగా రాశారు, చాలా బాగా చిత్రం ఏది సినిమా తీశారు, చాలా బాగా చెప్పారు, ఎన్ని రకాలు జరగనివ్వండి, భక్త హృదయం అనుభవించే అనుభూతి ఉన్నది. దానిని హరిహరాదులంటే సృష్టిలోకి వచ్చిన వాళ్ళేగా, సృష్టి స్థితి లయలు చేయడానికి ఒక పరబ్రహ్మ సృష్టించిన సృష్టి కాబట్టి వాళ్ళ వల్ల కూడా కాదు. అందుకని భక్తునికే చెల్లు, ఆ భక్తులలో ఒక హృదయ భాండారంలో భావించే భావన ఉన్నదే, ఆ భావన ద్వారా అనుభవించే అనుభూతి ఇందాని తెలియడానికి, ఇందాని దాని గురించి రాయడానికి, దాని గురించి ఉపమానం చెప్పేవారు బాబుజీ. పంచదార తిన్నటువంటి వాడు ఎంత తీపి అంటే దాని గురించి వ్రాయగలడా, వ్రాస్తే సరిపోతుందా, చాలా తీయగా ఉంది అని చెప్పి వ్రాయొచ్చు కానీ దాన్ని అనుభవించగలడా మాటల్లో రాసి, అది ఎంత తీపో చూడాలి అంటే నువ్వు పంచదార నోట్లో వేసుకు తీరాలి. అందుకనేది అనుభవైక వేద్యం, ఏది భగవంతుని యొక్క తత్వాన్ని మనం అనుభవించి తీరాలే తప్ప, అది చెప్పితే ఎంత చెప్పినా ఎంత చెప్పినా అది అందేటువంటిది కాదు. కానీ ఎదుట వాళ్ళకి అనుభవించడానికి విన్న వాళ్ళకి కాస్త మార్గాన్ని సూచిస్తుంది. చెప్పేవాళ్ళకు కూడా చెప్పించేవాడు ఒకడున్నాడు వారి ద్వారానే జరుగుతోంది అనుకుంటే అనుభవం ఉంటుంది, అక్కడ అనుభవం. అందుకని పవ్వలించెను ప్రళయాంతమంది అంటే సముద్రం దగ్గరికి వెళ్తే కనిపించేస్తాడు ఆయన, లేకపోతే సముద్రం బొమ్మేసి అందులో ఆయన పవ్వలించింది ఎంత బాగుందో అంటాం, ఎంత బాగుందో అంటాం, కానీ ఆ బాగోవటం అనే అనుభవం ఎక్కడుంటుంది, నీ హృదయం అనే. ఎందుకని ఎక్కడ మహాప్రభు ఉంటాడో మహాప్రభు ఉన్న చోట సాగరము ఉంటుంది అక్కడ. ఎందుకని ఆకాశం ఎంత గంభీరమైనటువంటిదో కదా, దాన్ని ఇంతవరకు ఇంతని కొలిచిన కొలతబద్ధకి ఇంతవరకు కొలిచిన వాళ్ళు లేరు. అలాగే సముద్రాన్ని కూడా ఏమంటారు, డిప్పెస్ట్ అంటారు, చాలా లోతు అంటారు, చాలా విశాలము అంటారు. కానీ యువతల నుంచి ఉంటే అవతల ఒడ్డు కనిపించదు సముద్రానికి, సముద్రానికి ఏ సముద్రానికి అవతల నువ్వు మ్యాప్లో చూస్తే కనిపిస్తుంది, ఈ పక్కన ఉందా, ఈ పక్కన ఇండియా ఉంటే ఆ పక్కనే ఉంది
అమెరికా,
ఇంకో దేశం చెప్తుంది దుబాయ్ ఇది, అగో ఈ పక్కకి వెళ్తే అది అని మ్యాప్లో చూస్తున్నావు నువ్వు. మ్యాప్లో చూస్తే టీవీలో చూసిన వాడికి కడుపు నిండుతుందా భోజనం, టీవీలో ఎన్ని పదార్థాలు చూస్తున్నా వండడం చూపిస్తాడు, అందులో డిష్లు చూపిస్తాడు, మంచి అలంకారంగా చూపిస్తాడు, కానీ ఆకలేసి ఉన్నటువంటి వాడికి టీవీ పెట్టుకుంటే పని అయిపోతుందా, పని అయిపోతుందా, పని అవ్వదు. అయ్యో పెద్ద టీవీ అండి, మొత్తం గోడంత టీవీ, పెద్ద పెద్ద బళ్ళాలు, కానీ ఏం లాభం, ఏం లాభం, ఆకలి తీరదు. ఆకలి తీరాలంటే ఏం చేయాలి, నువ్వు వండుకు తినాల్సిందే, లేకపోతే నీ పదార్థం నీ నోటితో నువ్వు అనుభవించాల్సిందే. అనుభవిస్తే కానీ అది కడుపు నిండదు. ఎలాగైతే అనుభవించాలంటే ఇంద్రియాలతో కూడే ఇంతింత మాత్రంగా ఉంటే, మరి ఇంద్రియ అతీతమైనటువంటి ఆ విషయాన్ని మనం అనుభవించాలి అన్నప్పుడు దానికి కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్ష, కృషి లేకపోతే లేదు. అక్కడ దానికోసం ప్రయత్నం, ప్రయత్నం ఎట్లా ఉండాలి, అక్కడ ఒక విశ్వాస నమ్మకం అనేటువంటిది ఆరుఢం చేసుకున్నప్పుడే అక్కడ గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుహు. గురు విశ్వం నచాన్యోస్తి. గురువుకి గురుదేవులకి విశ్వానికి విడదీయడానికి వీలు లేదు అక్కడ. ఎందుకని? దాన్ని మహాత్ములు మనకి తెలియజేయటం ఏమన్నారు, ఒక అనంతమైనటువంటి శక్తికి నేడే విశ్వం అయిపోతుంది. ఆయన తలుచుకున్నాడేమో వస్తుంది అంతే. ఆఫ్టర్ ఆల్ నువ్వు కదిలితే అది కదులుతుంది, నువ్వు కదలకపోతే నీ షాడో కదలదు కదా, నీ ఛాయ్ కదలదు కదా. అలాగే భగవంతుడు అనుకుంటేనే, భగవంతుడు సృష్టిని మరలిస్తేనే అది ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏదేది చేయాలో అది చేయగలుగుతుంది. అది మన ప్రజ్ఞ కాదు, మన గొప్పతనం కాదు. అందుకని గురు విశ్వం నచాన్యో అస్థి, మళ్ళీ అస్థికే వచ్చాము అక్కడ. అంటే ఏంటి? అది తద్వస్తువే, అది ఇతరంగా లేదు, అది తద్వస్తువై ఉన్నది. ఆ తద్వాచకానికే ఆత్మ. అందుకని అటువంటి దాన్ని మనకి గుర్తింపజేసేటువంటి వాడెవరు? అటువంటి గురుదేవులకు నమస్కరిస్తున్నా. అందుకు ఇప్పుడు ఈ విశ్వమంతా ఏమై ఉన్నది? ఒకే ఒక ఆధారం అని. దానికి మనకి ధ్యానం చేసుకునేటువంటి సమయంలో ఏది మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. మన జపానికి ఎందుకంటే ఎన్నిసార్లు పిలుస్తున్నామో ఎన్నిసార్లు వదులుతున్నామో అది కాదు, కావలసింది నీ ప్రతి శ్వాస గురుస్మరణతో జరగాలి. నీ ప్రతి శ్వాస గురుతత్వాన్ని గుర్తిస్తూ ఉండాలి. ఎందుకని? నీ సాధనలో అదొక భాగం. అప్పుడు నీకు భిన్నంగా ఉండదు, నువ్వు ఆ గురుతత్వాన్ని గుర్తించడం అనేటువంటిది నీకు భిన్నంగా ఉండదు. లేకపోతే ఏమవుతోంది? అసలు దాని వంక చూస్తున్నామా? కనురెప్ప ఎన్నిసార్లు ఆడుతుందో మనం దాని వంక చూడటం లేదు. ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వెళ్తున్నాయో మనకి తెలియదు. ఏం చేస్తున్నాము? నువ్వు దాన్ని చూడకపోతే అది ఏమవుతుంది? నీకు పరికరంగా కూడా ఉపయోగపట్ల, నీ జీవితానికి ఉపయోగపడుతోంది, నీకు ప్రాణవాయువే అది. కానీ ఇది భగవంతుడి సృష్టి కాబట్టి నీ ప్రయత్నం లేకుండా జరుగుతుంది. భగవంతుడు సృష్టించి జీవింపజేస్తున్నాడు కాబట్టి భగవంతుడి అనుగ్రహంతో నడుస్తోంది. కానీ దాన్ని నువ్వు ఎలా చేయాలి? హంస శివ సోహం పరమహంస శివ సోహం, హంస శివ సోహం పరమహంస శివ సోహం, హంస శివ సోహం పరమహంస సుకుమార భారతం, హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమూహం, హంస శివ సోహం పరమహంస సుకుమార భావం, హంస శివ సోహం శివోహం సోహం శివోహం సోహం శివోహం సోహం శివోహం. సంశయరహిత అద్వైతత్వ సూచన మంత్ర వ్యూహం, సంశయరహిత అద్వైతత్వ సూచన మంత్ర వ్యూహం, సంశయరహిత తత్వ సూచన మంత్ర వ్యూహం, సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యూహం, హంస శివ సోహం పరమహంస శివ సోహం, హంస శివ సోహం పరమహంస సోహం శివోహం సోహం శివోహం సోహం శివోహం సోహం అనుభవించే అద్వైత తత్వము సంశయరహితమై ఉండాలి. నువ్వు పీల్చేటువంటి ఈ సోహం అనేటువంటి జపంతో సంశయరహితమై ఉండాలి. అక్కడ సంశయరహితంగా ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని దాన్ని, ఇది అజపగాయత్రి. అజపగాయత్రి మనము కావాలని, నాకు ఇవాళ అనుష్ఠాన సమయం అండి అందుకని అప్పుడే నువ్వు ఊపిరి పిలవటంలే. ఊపిరి ఉన్నది అనే ఉనికి, ఇందులో ఉన్నంతసేపు ఉన్నది అనే ఉనికి, ఈ దేహం అనేటువంటి ఈ అస్థిపంజరంలో ఏది ఉన్నది అనే ఉనికి ఉన్నంత వరకు వాడు దాన్ని ఆడిస్తూనే ఉన్నాడు. లోపల ఉన్నవాడు దీన్ని ఆడిస్తున్నాడు. ఏది ఉచ్ఛ్వాస నిశ్వాస, అది అయితే నువ్వు లేవు పొలక్కే. అందుకని దాన్ని ఎట్లాగా సోహం సోహం శివోహం అనేటువంటి దానిని, ఏది గురువులు చెప్పిన మంత్ర అనుష్ఠానం ద్వారా దానిని మనం ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటే ఏమవుతుంది, అజప గాయత్రి అది. నువ్వు జపం చేయకుండానే అఖండంగా జపం జరుగుతోంది మనలో. రహితమై ఉన్నావా, సంశయం కూడి ఉన్నావా? సంశయం కూడి ఉంటే దాని యొక్క అనుభూతిని నువ్వు పొందలేవు. ఆలోచించండి, అసలు ఆలోచిస్తున్నారా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా? సంశయం ఎక్కడుంది? నువ్వు ఈ పీల్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో భగవంతుడు ఇమిడి ఉన్నాడు. నీ ప్రాణం నిలవడానికి కారణమై ఉన్నది అది, దానిలోనే ఉన్నాడు. ఏది తత్వం అనే భగవంతుడు దానిలో ఇమిడి ఉన్నాడు. అందుకని అది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వెళుతూ సంశయరహితమయ్యి అద్వైత తత్వాన్ని ఏం చేయాలి? సంశయరహిత అద్వైత తత్వ భాసమాన సూచన మంత్ర వ్యూహం అది. నీకు సూచన కలిగిస్తున్నాడు అక్కడ భగవంతుడు. గురువులు మనకి ఈ సోహమంత్రాన్ని, ఏమండి మాకు సోహమంత్రం ఇవ్వలేదండి, నువ్వు అక్కడ దాకా రా, నీలో ప్రశ్న ఉద్భవిస్తే కదా ఇచ్చేది వచ్చేది. ఇప్పుడు చెప్పేదేంటి మరి? మనం దాచుకునేది కాదు అది. ఎవరికి ఎంత అర్థమైతే అంత అర్థభావనని అందులోకి వెళ్ళి నీ మనస్సుతో జోడి చేయ దాన్ని. చేసి అది ఎందుకైంది ఇందులో? దానికి చలనం లేదు, మార్పు లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు చచ్చావనేంత వరకు ఆ వాడు ఆడుతూనే ఉంటాడు ఇందులో. మరి భగవంతుడు నీకు భిన్నంగా ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడనేటువంటి ఉనికిని గుర్తింప చేయడానికి అదేమైంది? అక్కడ నీలో ఉండి నాదస్వరం జరుగుతూనే ఉంది కదా. దానిని కదా ఇప్పుడు కరోనా జబ్బుకు కూడా చెప్పింది ఏంటి మాకు? ఏంటి అదేంటి? ఆక్సిజన్ తక్కువగా ఉంది. వ్యాధి వచ్చి తగ్గిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఆక్సిజన్ తగ్గుతుంటే ఆ డాక్టర్లు ఏం చెప్తున్నారు? మీరు ప్రాణాయామం చేయండి, మీరు ప్రాణాయామం చేయండి అంటే పీలుస్తున్నానా వదిలిపెడుతున్నానా, పీలుస్తున్నానా వదిలిపెడుతున్నానా, అది చూడమన్నారా? అది చూడమన్నారా? నువ్వు పీలుస్తున్నాను వదిలిపెడుతున్నా అంటే జడమవుతుంది అది. పీలుస్తున్నాను వదిలిపెడుతున్నాను కాదు, పీల్చేటువంటిది ఎంత దీర్ఘంగా తీసుకుంటున్నావు, దానిని ఎంతసేపు నువ్వు నిలపగలుగుతున్నావు, తిరిగి మళ్ళా నువ్వు దానిని ఎలా వదలగలుగుతున్నావు, దాన్ని దేనితో మన ఒక గురుపాదం ఆశ్రయించున్నాం కదా. అందుకని గురువులు చెప్పినటువంటి మహామంత్ర రాజ్యాన్ని రోజు ప్రార్థనలో చెప్పుకోవట్లా? వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది, అందరం పాడేస్తున్నాం, గంట వాయించేస్తున్నాం, హార్మోనియం వాయించేస్తున్నామంటే దాని అందులో ఉన్నటువంటి తత్వాన్ని ఎక్కడ గుర్తిస్తాం? అకారం ఉకారం అకారం తృతీయం సదానాద బిందు కళాతీత పూర్ణం హరిబ్రహ్మరుద్రం 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 పరబ్రహ్మరూపం చిదానందరూప శివోహం శివోహం. హరి సృష్టించేవాడు, బ్రహ్మ సృష్టించేవాడు, హరి స్థితి చేసేటువంటి వాడు, రుద్రుడు లయం చేసేటువంటి వాడు, ఈ ముగ్గురు ఎక్కడున్నారు? పరబ్రహ్మరూపం పరబ్రహ్మరూపమైన ఈ మూడింటికి ఆధారమైనటువంటిది ఏంటి? అందులో ఎంత అర్థం ఉన్నదో ప్రణవం. ఓం ఎక్కడుందండి? ఇప్పుడు పాడారు, పాడిన దాంట్లో ఓంకారం కనిపించలేదేంటి? మొదలవడం ఎలా ఉందిగా? అకారం ఉకారం అకారం తృతీయం ఆ ఉ మ అనేటువంటి ఆకారాలతో ఉన్నటువంటి సమ్మిళితమై ఉన్నటువంటిది ఏదైతే తృతీయమై ఉన్నదో, అకారం ఉకారం అకారం తృతీయం సదానాదబిందు కళ అతీత పూర్ణం, నాదబిందు కళలకి అతీతమైనటువంటి నాద బిందు కళాతీతమైనటువంటిది అకారం ఉకారం మకారం తృతీయం సదా నాద బిందు కళ అతీత పూర్ణం హరిబ్రహ్మ రుద్రం. ఈ ముగ్గురికి ఆ ఉమ అకార బ్రహ్మ ఉకార విష్ణు మకార మహేశ్వర కలిపితే ఏమైంది? మన అనుష్ఠానంలో మూలమైనటువంటి ప్రణవమైంది. ఏ మంత్రానికైతే ఓంకారం లేదో శిరస్సు లేని మొండం లాంటిది అని మన గురువులు మనకి చెప్పి ఉన్నారు. అందుకని ఏ మంత్రం తీసుకున్నా ఓంకారము అన్నిటికీ ఆధారమై ఉన్నది. ఇదే విషయాన్ని కూడా గురుదేవుల దగ్గర ఓంకారాన్ని కొంతసేపు నువ్వు ఓంకారాన్ని ధ్యానం చేసుకోవడానికి కొంతసేపు అనుష్ఠానం చేసిన తర్వాత కానీ నీ మంత్రానుష్ఠానంలోకి వెళ్ళొద్దు అంటారు గురువులు మనకి. అనేసరికి వెంటనే ఓంకారాన్ని దాటలేకపోయా చాలా నాళ్ళు, అసలు వెళ్ళేది కాదు. అప్పుడు మళ్ళీ దాన్ని మనం సఫలీకృతం చేసుకోవాలంటే ఎక్కడా ఆ సమయం రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం కుదిరేది కాదు గురువుల దగ్గర, అసలు అవకాశం లేదు. కొన్ని కొన్ని సందేహాలండి, ఇంకొక భక్తుడితో మాట్లాడుతుంటే తీర్చే సందేహాలు చాలా ఉంటూ ఉంటాయి. అవకాశం స్వామివారు బోధన అందిస్తున్నటువంటి సమయంలో మన సందేహాలు క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఓ నా గురించే బాబాజీ మహారాజు ఈ విధంగా చెప్పారు. ధాతునాం అనేకర్ధవత్వాత్ అన్నట్టుగా ఒక ధాతువు ఎన్ని అర్థాలు ఇస్తుందో, ఒక ధాతువు మూలం ఉంటుంది కదా, ఆ మూలం అనేటువంటి ధాతు భూ అనేటువంటి ధాతుకి భవ భవిష్యతి భవతు భవత్య అట్లా ఎన్నో ఎన్నో ఉంటాయి. అలాగ అందుకుని ధాతున అనేక అర్థత్వాత్ అన్నట్టుగా నేను సంస్కృతం నేర్చుకున్నప్పుడు బాబుజీ మాట ఇట్లా అర్థమైంది నాకు. ఎందుకంటే ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క అది కూడా నేను వంటింట్లో ఉన్నప్పుడే కూర తాలింపిస్తుంటే ఇలా అనిపించి సరిగ్గా బాబుజీ అదే చెప్పారు ఉపన్యాసంలోనే. వాళ్ళకి వంటల దగ్గరే గుర్తింపు. ఇంకొన్ని పూలు కాకపోతే సరిగ్గా ఇలాగే ఒక పురుగు వచ్చి దాన్ని మకరందాన్ని తీసుకోపోతూ ఉంటే గబగబా ఆ పువ్వు కోసేశాను, సరిగ్గా నేను ఇదే అనుకున్నాను మకరందం, బాబుజీ అదే చెప్పారు. వాళ్ళకి అంతవరకే అర్థమవుతుంది. ప్రతి దానిలో అందుకునే తత్వ దృష్టి కలిగి ఉండటం. మరి ఇంత చెప్పుకున్నా ఏమొస్తుంది అక్కడ? చిదానంద రూప ఇంత క్రియ చేస్తున్నా కూడా చేయిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఏది? శివోహం చిద ఆనంద రూపం. ఏది ఇందులో ఉండి చైతన్య రూపంలో ఉండి అది వాడు ఆనందిస్తున్నాడు ఇందులో. చిదానంద రూప శివోహం, శివోహం మంగళప్రదమైనటువంటి ఆ నేను. ఎలాగా అప్పుడు అహంకారంతో నేను అని మాట రాదు. అక్కడ ఏది అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు, వాడిది అనుభవం అంత. అందుకని ఇక్కడ సంశయరహిత అద్వైత తత్వాన్ని సంశయరహితంగా ఎవరైతే భాసమానం అంటే ప్రకాశించడం, అక్కడ ఏది ఏ వెలుగు, బయట వెలుగ లోపల వెలుగ, ఏ వెలుగు కావాలి? ఇప్పుడు నీ మనసు ఆ వెలుగులో, నీ మనస్సు ఆ వెలుగుని పొంది అక్కడ ఆ చిదాకాశంలో ప్రకాశించే శివుణ్ణి మనం దర్శించాలి. ఎక్కడా ఆయన? నువ్వు ఎవరినైనా చూడగానే గుర్తింపు ఎలా గుర్తిస్తున్నావు? మొన్న సినిమాలో చూశానండి అచ్చంగా ఇలాగే అని ఎలా చూస్తారు? సినిమాలో చూశానండి అచ్చంగా అలాగే ఇక్కడ కూడా చూశాను అంటే ఏంటి? సినిమా చూసిన ముద్ర నీ మనసులో ఉండిపోయింది, ఇక్కడ నువ్వు గుర్తించు. అంతే కదా, ఇలాంటి విషయాదులు చాలా ఉంటూ ఉంటాయి. ఏమండి దోసకాయ అంటే ఎలా ఉంటుందంటే మామిడి పండులాగా ఉంటుందంటే అవుతుందా? అవ్వదు కదా. దోసకాయ అంటే దోసకాయే, మామిడి పండు అంటే మామిడి పండే. అంతే కదా సృష్టిలో వీటినే ఇంత బాగా గుర్తించినప్పుడు అసలు ఆ నేను అనేటువంటిది ఏమై ఉన్నది అనేటువంటిది విచారణ ద్వారా తాను అనుభవిస్తే ఆ అనుభవాన్ని వెంటనే ఎక్కడికి వెళ్ళినా నా బాబు చెప్పింది, నా గురుదేవులు బోధ చేసింది, నా గురుదేవులు ఏదైతే చెప్పారో అదే జరుగుతోంది అనేటువంటిది ప్రతి విషయంలో ప్రతి అణువులో ప్రతి ఏది శ్వాసలో మనం గుర్తింపు ఉంటుంది. అప్పుడు సంశయరహితమాక ఏమవుతుంది? అందుకని అటువంటి స్వరూపాన్ని ఎట్లా హంస శివ సోహం పరమహంస శివ సోహం హంస శివ సోహం పరమహంస సుకుమార భావ సమూహం. అది ఎంత సుకుమారంగా ఉంటుందో తెలుసా? మొండిగా స్థూలమైన దేహానికి సంబంధించింది కాదది, అందుకని అది సుకుమారం. ఎందుకు సుకుమారం? అది ఏమండి, మన చెయ్యి ఎన్ని మీద పడితే దానికి నాశనం మొదలు కదా. చెట్టున పువ్వు ఉన్నంతసేపు దాని బ్రతుకు కొంచెం ఎక్కువ ఉంటుంది. మనం వెళ్ళి ఎంత బాగుందో అని పట్టుకున్నాం అనుకోండి, దానికి నాశనం మొదలు. కానీ తీసుకొచ్చి దేవుడికే పూజ చేస్తున్నానండి అంటాం అనుకోండి, అసలు నువ్వు నలపకుండా తీసుకురావాలి కదా. అది మధ్యలో పట్టుకునే తీరులో ఉంటుంది, వారి వారి బిహేవియర్లో ఉంటుంది. అది గోరుతో ఎప్పుడు చెంచనిచ్చేవారు కదా బాబుజీ, గోరుతో గోరుతో చేస్తే ప్రకృతికి బాధ అంట. అందుకని కత్తెరతో కట్ చేయమని, కత్తెరతో కట్ చేస్తే కట్మనిస్తావు, నీ గోరంటే కొంచెం నలుపుతావు దాన్ని. చూడండి కావాలంటే ఆలోచించు, ఒక లిల్లీ నీలా గిల్లండి, గిలితే కాడ నలుగుతుంది. అదే కట్ చేయండి, ఏమవుతుంది? పర్ఫెక్ట్, అది అలాగే ఉంటుంది, వాడదు. అందుకని గోరు అంటే మనం ఎలా ముట్టుకున్నా చేసేసినా కూడా. అందుకని అసలు ఎంత ఆ భావన ఎంత గొప్పది అంటే, పరమహంస, పరమహంస అంటే ఇది నీళ్ళని పాలని కలిపి పెట్టిన హంస ఎలాగైతే పాలని తీసుకొని నీటిని వదిలిపెట్టేటువంటి ఆ శక్తిని ఆ హంస యొక్క ముక్కుకి భగవంతుడు పెట్టున్నాడు. కానీ పరమహంసలో ఏది నశించేటువంటి ప్రపంచంలో ఉండి కూడా నాశరహితమైనటువంటి దాన్ని మాత్రమే వారు గ్రహిస్తూ దానినే గుర్తిస్తూ అందులోనే వారు మసులుతూ మనకి కూడా అటువంటి భావనని మనకి అందిస్తున్నారు వారు. అందుకని వారు పరమహంస స్వరూపులే. అందుకని పరమహంస, పరమహంసల యొక్క సుకుమారమైనటువంటి భావ సమూహం అది, పరమహంసల యొక్క సుకుమారమైనటువంటి భావ సమూహం. వారి దగ్గర ఉండే భావన అంతా అంత సుకుమారంగా ఉంటుంది కదండి. ఏమంటే ఒక కృష్ణయ్యని చూసాం, ఒక రామాయణ చూసాం, చూడండి ఒక గురువులు చూసాం, మహాత్ములు చూసాం, ఎట్లా ఉంటే చాలా సుకుమారంగా ఉంటుంది వారి యొక్క భాష మాట. హంస శివ సోహం. ఆ హంస ఏదై ఉంది, వచ్చేయండి మళ్ళీ మన ఇంటికి మనం వచ్చేయాలి. ఇప్పుడు అంతా బయట ఉందా లోపల ఉందా? ఎక్కడుంది? భగవంతుడు ఇచ్చిన ఇంట్లోనే ఉంది. ముందర ఈ కొంప గురించి మనం చూసుకోవాలి. ఈ కొంప ఎంతవరకు ఉంటుంది? కర్మ ఉన్నంతవరకు ఉంటుంది. ఈ కర్మ తీరిపోయి దిగజారే లోపు మనం ధర్మమైనటువంటి ధర్మాధికారి ఎవరు? భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం గుర్తించాలి. గుర్తిస్తే ఏమవుతుంది? ఇదే జీవితము పునీతమైపోతుంది. అనుభవైక వేద్యం అది. అందుకని అటువంటిది హంస శివ సోహం. అటువంటి మంగళప్రదమైనటువంటి ప్రభు మనలో ఉన్నాడు. మంగళమే ఎప్పుడు దేహానికే వస్తున్నాయి తిప్పలంతా కదా. ఈ దేహంతో కూడి ఉన్నటువంటి ఆ మనసుకే వస్తుంది. మనసు బాగోలేదంటాం, ఇవన్నీ కూడా ఈ దేహ సంబంధమైనటువంటి ప్రకృతిగతమైన దానికి వస్తుంది. కానీ ఎప్పుడైతే పరమాత్మ వైపుకు మసులుతుందో దేహం కూడా పునీతమైపోతుంది. అక్కడ అసలు దేహానికి వచ్చే రోగాన్ని పట్టించుకోరుగా. ఎందుకు ఆ వ్యాధి వచ్చినా కూడా ఎందుకు అంటే, చాలామందికి సేవనివ్వడం కోసం వస్తూ ఉంటాయి వారికి కూడా. బాబుజీ మహారాజు కూడా చాలా బాధపడిపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు అనుకునేవాళ్ళం. చాలా బాధపడిపోతున్నా అంటే చాలామంది డాక్టర్లు గబగబా వచ్చేసేవాళ్ళు, పిలిచేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు, ఏదో కవర్లు పెట్టేవారు, వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత రాగానే వారికి ముందర టెస్టులు చేయడానికి అవకాశం ఇచ్చేవారు కాదు, చక్క ప్రసాదం పెట్టి కూర్చోబెట్టి వారికి ప్రసాదం తీసుకోమని, కాస్త వారు అచ్చడా ముచ్చడా చక్కగా మాట్లాడుతూ మధ్యలో చక్కటి చలోక్తులు ఇందాకన్నా చూడండి, అలాగే భగవంతుడి యొక్క మాటలు చక్కగా అందజేస్తూ మేళవించి ప్రపంచాన్ని మేళవించి చెప్తూ ఉంటే వాళ్ళకి, అబ్బో బాబుజీ ఎన్ని చెప్పేస్తున్నారు, మా ఇంట్లో జరిగిన విషయాలు కూడా చెప్పేస్తున్నారు, అయ్యో మరి విశ్వరూపమైనటువంటి గురుర్విశ్వం నచాన్యోస్తి కదా మరి. అందుకని నేను చెప్తూ ఉంటే అబ్బో మా ఇంట్లో విషయం, అయ్యో మా ఇద్దరి మధ్యలో విషయాలు చెప్పేస్తున్నారు అని వీళ్ళు కొంచెం సిగ్గుపడిపోతూ ఇది పెట్టిన పెట్టిన ప్రసాదం తెలియకుండానే గబగబా ఆరగించేస్తుంటే వాళ్ళు ఈ లోపల బోధన అందించేసరికి అప్పుడంతా అయిన తర్వాత పక్కనున్న మాకు ఇంకా టెస్టులు చేయరేంటి వీళ్ళు, ఇంకా మొదలు పెట్టరేంటి, ఇందాక ఇంత బాధపడుతూ ఉంటే వీళ్ళు ఏంటి ఇంకా కూర్చునే ఉన్నారు, ఇంకా బాబుజీ ఏంటి ఇంకా చెప్తూనే ఉన్నారు అనుకుని పక్క వాళ్ళు మేము గబగబా ఆడుతూ ఉంటే అప్పటికి అంతా అయిన తర్వాత అప్పుడు చేయించేవారు బీపీ చూడమను లేకపోతే పన్ను చూడమను. మరి రోగం అక్కడ వ్యాధి ఉన్నదా లేకపోతే వ్యాధికి ఏమైనా బాధ ఉన్నదా ఏమిటది? సృష్టి ఎప్పుడు గుర్తిస్తుందా ఆ మహాత్ముల యొక్క స్థితిని? ఆ సృష్టి గుర్తించాలి తన యొక్క. ఎందుకని బయట ఉన్నటువంటి వాడిని చూస్తే తొందరగా వాళ్ళు బయట నుంచి బయటికి వెళ్ళిపోతారు, ఏముంది ఇంతే అనుకుని, కానీ అంతరం చూశారనుకోండి, వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళలేరుగా. నిజంగా గుర్తించిన వాడు ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్తామా? వెళ్ళాం కదా. ఇంకా అతుక్కుపోయారు, అంతే అయిపోయింది వాళ్ళకి అతుక్కుపోవడమే. అందుకని ఇక్కడ ఆ లోపల ఉన్నటువంటి నిజతత్వాన్ని మనం గుర్తించాలి. అది ముందర అక్కడ ఉన్న నిజతత్వాన్ని గుర్తించడం సరే, అక్కడ చూస్తే ఇక్కడ ఉన్నది ఏదో కనిపిస్తుంది. ఎక్కడ ఉంది కనిపిస్తుంది? నీలో ఉన్నటువంటి నిజతత్వాన్ని. అప్పుడు భిన్నం కాదుగా, గురు శిష్యు లేక మాయే కదా. అక్కడ వెళ్ళేసరికి అది త్వమేవాహం అనేటువంటి స్థితికి అక్కడ వరకు తీసుకువెళ్తాం. అందులో అటువంటి పరమాత్మ యొక్క స్థితి ఎట్లా ఉందో చెప్పుతూ, పరమహంస సుకుమార భావ సమూహం హంస శివ సోహం, పరమహంస శివ సోహం, నాద బ్రహ్మాసక్త వినోదం నాద నాద బ్రహ్మాసక్త వినోదం నాద ఆసక్త వినోదం. ఆయన వినోదం ఎక్కడా? నిరంతరము అటువంటి నాదంలో. మనమే నాదాలు? గురునాదాలు. గురునాదాలు, ప్రపంచనాదాలు, ప్రపంచ గొడవలు, వ్యవహారాలు, మాటలు. ఎన్ని మాటలు సహస్రం చదవాలంటే ఎంత తొందరగా అవుతుందా అని చూస్తున్నాం. కానీ ఆఖరనామం ఎప్పుడు వస్తుందా, ఎన్ని సహస్రాలు పూర్తి చేస్తామా అని ఇది చూస్తున్నాం తప్ప, మరి ప్రతి ఏది శబ్దంలోనూ బ్రహ్మనాదాన్ని గుర్తించేవాళ్ళెవరు? పరమహంస స్వరూపుడు నాద బ్రహ్మ ఆసక్త వినోదం. వాస్తవానికి గుర్తించండి, మనం చేసే ప్రక్రియ అంతా ఓం నుంచి, ప్రణవం నుంచే వస్తుంది. ఏ శబ్దమైనా నిశ్శబ్దంలోంచి రావాల్సిందే. ఆ నిశ్శబ్దానికి రూపమేది, నాదమేది? ఓంకారమే. ఎక్కడ ఓంకారమే. అందుకని మనకి ఉత్తినే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జడంగా చూసుకోకుండా అక్కడ ప్రణవనాదంతో మనకి గుర్తింపజేశారు. అక్కడ ఏది అది జరుగుతుంది, అది ప్రణవమే అయి ఉన్నది, దాన్ని గుర్తించు. అందుకని ఓంకారాన్ని ఎంతసేపు మనం తీసుకోగలిగితే అది ప్రాణాయామం. నిజమైన ప్రాణాయామం ఏది? ఓంకారాన్ని మనం ఉచ్చరించడం. మన గురువులు మనకు నేర్పించింది అది. అందుకని నాద బ్రహ్మ ఆసక్త వినోద ఆసక్త వినోదం. నాదబ్రహ్మ లేనటువంటి ప్రభువులు ఆసక్తమైనటువంటిది, వినోదాన్ని కలిగించేటువంటిది ఏది? ఈ హంస శివ సో. వేదాంతరహస్యార్థ ప్రబోధం. వేద అంతరహస్య అర్ధ ప్రబోధం. వేద అంటే వేదము. వేదమే. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? మన గురువుల ముఖస్థుగా వచ్చిందే వేదం. వేద అంటే జ్ఞానము. అటువంటి జ్ఞానము వేద అంతం. జ్ఞానానికి అంతం ఎక్కడుంది? ఆది ఎక్కడుంది? మధ్య ఎక్కడున్నది? ఇది ఉన్నదే, అదే ఉన్నది. వేదాంత రహస్యం ముందు చూశారు, ఇదే రహస్యం. గుహ్యతమం, గుహ్యం. అందుకని దాని లోతుకు వెళితేనే అది అర్థమవుతుంది తప్ప పైన ఉంటే అర్థమయ్యేది కాదు. సముద్రం దగ్గరికి వెళ్ళి బయట ఉండి ఎంత బాగుందంటే విశాలంగా ఉంది, గంభీరంగా ఉంది, చాలా బాగుంది. అబ్బో ఓంకా అది బాగా హోరు. ఆ భాషలో మాట్లాడాలంటే ఏంటి, సముద్రం ఏమిస్తోంది? హోరునిస్తోంది. ఇంకేముంది అక్కడ అంటే నత్తలు, గొల్లలు, పీతలు ఉన్నాయి. లోపలికి ఇంకొచ్చి లోపలికి వెళ్తే ఏది చేపలు ఇవి ఉన్నాయి, తిమింగలాలు, తిమింగల గిలగిలాలు ఇవి ఉంటాయి. కానీ ఏముంటాయి భక్తుని హృదయానికి? అక్కడ పవళించి ఉన్నటువంటి పరమాత్మ ఉంటాడు. అందుకని ఇటువంటి జ్ఞానం అనేటువంటి వేదాంత రహస్యం ఎంత గుహ్యతమమో అది వారు అందులో ఉంటారు. వేదాంత రహస్య అర్థాన్ని ప్రబోధన చేసేటువంటి వారు మన గురువులు. మనకు అందిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అటువంటి లోతైనటువంటి భావనని. బోధించడం కాదు, అది ప్రకృష్టంగా బోధ చేయటం. అంటే నిన్ను నువ్వు గుర్తించు బాబుజీ మహారాజుని, మిమ్మల్ని నేను తెలుసుకోవాలండి అంటే మన మూర్తిగారు వీళ్ళందరూ ఏమన్నారు, బాబుజీ మహారాజు ముందర నిన్ను నువ్వు తెలుసుకో, అప్పుడు నన్ను నువ్వు తెలుసుకుంటావు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నన్ను నువ్వు తెలుసుకుంటావు. అక్కడ అభేదమైనటువంటి దృష్టి. అక్కడ వేదాంత రహస్యార్థ ప్రబోధం ఆదిశంకరాచార్యమోదో ఆదిశంకరా
ఆదిశంకరాచార్యమోదో హనుమత్ కాళీ వర ప్రసాదం హంస శివ సోహం పరమహంస శివ సోహం హంస శివ సోహం పరమహంస శివ సోహం సోహం శివోహం సోహం శివోహం
ఎక్కడుంది ఇది? మనకి బయట కంటేనే వినిపిస్తోంది, బయట అనకపోతే మనలో ఎప్పుడు ఉందిగా అది. అందుకని ప్రణవం బయటికి మాత్రమే అనడం కాదు, లోపల ఎప్పుడు దాన్ని గుర్తిస్తూ ఉండాలి. అది ఎప్పుడు జరుగుతూనే ఉందిగా, జరుగుతున్నదాన్ని ఎప్పటికప్పుడు మనం గుర్తిస్తూ ఉండాలి. అందుకని అటువంటి ప్రభువులో ఎప్పుడు తత్వాన్ని గుర్తిస్తూ మనకి లోపలికి వెళ్ళిపోతే ఆయన ఏ సముద్రంలో పవళించి ఉన్నాడో తెలుస్తుంది. పవళించెను ప్రళయాంతమందు ప్రభువు ఏడుస్తున్న వాళ్ళ దగ్గర ఉంటాడా చెప్పండి. ఈ ఏడుపులన్నీ దేనికి సంబంధించినవి? బాహ్యమైనటువంటి పాంచ భౌతికానికి సంబంధించినట్టు. ఎక్కడైతే గయ్యో కబుర్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ మనసు డిస్టర్బెన్స్గా ఉంటుందో, ఎక్కడ లౌకిక పరమైనటువంటి దానికి లోబడి ఉంటుందో, ఆ మనసు నుంచి, ఆ హృదయం నుంచి నీ హృదయ బాబుని సంతోషపెడుతున్నావా బాధ పెడుతున్నావా ఆలోచించండి. అందుకనే ఎప్పుడు ప్రశాంతతని పొందాలి. ప్రశాంతతనిచ్చేది ఆధ్యాత్మిక చింతన. ప్రశాంతతని ప్రసాదించేది ధ్యానం అనేటువంటి ప్రక్రియ. అంటే ధ్యానం ఎప్పుడు ఉండాలి? ఎంతసేపు చేయగలవు నువ్వు? 24 గంటలు చేయగలవా? ఒక అనుష్ఠానంలో పెట్టుకో. ఆ సమయమన్నా నువ్వు ప్రశాంతతని పొందు. ప్రశాంతం తర్వాత తిరిగి బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది బ్రహ్మాండంగా. తర్వాత అప్పుడు నీలో మొదలై జరిగేటువంటి విచారణ తిరిగి నీకు నీ ప్రపంచంలో వ్యవహారం ఏది చేస్తున్నా నీకు దానిని గుర్తింపజేస్తూ ఉంటాడు వాడు. అందుకనే అనుష్ఠానం ముఖ్యం. మేము ఉపదేశం తీసుకున్నాం, మా దగ్గర మంత్రం ఉంది. మంత్రం ఉంటే కాదు, దాని మంత్రాన్ని ఉపయోగించుకునే తీరు చాలా ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. నా దగ్గర కూడా ఏం డబ్బులున్నాయి, నా దగ్గర డబ్బులున్నాయంటే మనం చచ్చిన తర్వాత వాళ్ళు దెబ్బలు అడుగుతూ వస్తారు. అందుకోసం ఆ డబ్బులు సంపాదించింది. డబ్బుని సరి అయినటువంటి మార్గంలో నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చే కాదు, దాన ధర్మాలు చేయాలి. కొద్దిగా ఉందంటే ఆ ధనాన్ని ఇంకా నువ్వు దాన్ని గురుదేవులు 100 రూపాయలు చూశారంటే మన దగ్గర దానిని మళ్ళా ఇంకో 100 చేసి తీసుకురా అంటుండేవారు. ఏ వారికి ఏంటి బిజినెస్? ముందరి ఇందులో వ్యవహారం తర్వాత ఆధ్యాత్మికంగా ఎదుగుతావని. కానీ ఇక నేను ఏది 24 గంటలు మనకి 70-80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా నేను అందులోనే ఉంటాను అంటే అది నీతో రావటంలే. అది బయట ఉండిపోయేది. అది నీతో రాదు రాదు, ఇదే రాదు, ఈ దేహం రాదు మనతో. మనతో వచ్చేది ఏంటి? ఈ దేహం ఉండగానే సేకరించుకో నువ్వు ప్రశాంతతని. ఆధ్యాత్మికో అది నీ వెంట వస్తుంది తిరిగి. ఎక్కడ వెంటకు వస్తుంది? వెంట రాదు, అదే నువ్వు అయిపోతావు. ఇంకా మరి జన్మ లేదిక. ఈ జన్మమే మా కడసారి జన్మమై. చాలామంది ఉంటుంటారు ఈ చేసిన పుణ్యపాపాలతో ఉన్నతమైన జన్మ వస్తుంది, ఉన్నతమైన జన్మ వస్తుందని. మన గురుదేవులు ఏం చెప్పారు? ఈ జన్మమే మా కడసారి జన్మ. కడసారి జన్మ అవ్వాలంటే నువ్వేం చేయాలి? ఇలాగే ప్రపంచంలో విషాదుల్లో పడి కొట్టుకుంటూ ఉండాలా? ఏమండి ఆలోచించండి. ఈ భవంతులు కానీ, ఈ ఆభరణాలు కానీ, ఈ చీరలు కానీ, సారీలు కానీ, బూరెలు కానీ, ఇవన్నీ ఇక్కడ ఉండిపోయేవే. నీ జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అంతవరకే. నీకు బోళ్ళంత డబ్బు ఉందని నువ్వు నవకాయ పిండి వంటలు తినాలంటే తినగలవా? వయసు వచ్చిన తర్వాత తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి బ్రేవ్ బ్రేవ్ అంటూ ఉండాల్సింది. ఇక్కడ మనకు వచ్చి నామాలు చదవాలంటే ఇంకేం చేస్తావు నువ్వు ఇక్కడికి వచ్చి? దృష్టి అంతా అటువైపోతుంది.
అందుకని అది కాదు ముఖ్యం ఇక్కడ. ఏది కావాలి? ఉపవాసం కావాలి. ఏ ఉపవాసము? బాబు మహారాజ్ చెప్పిన ఉపవాసం కావాలి. ఇక్కడ ఏది? స్వామి సన్నిధి అందు స్వామి స్మరణ చేత మన మనసు ఆ సన్నిధిని పొందుతూ ఉండాలి. ఎప్పుడు మనస్సు ఆ సేవని పొందుతూ ఉండాలి. ఎప్పుడు పొందినప్పుడు అది నిజమైన ఉపవాసం అవుతుంది. ప్రసాదం ఇస్తున్నాడు, మందులు మాకులు అన్నీ ఉన్నాయని ప్రసాదం ఇస్తుంటాడు. ఎంతవరకు తినాలో నిన్ను నువ్వు మర్చిపోయి తినకు. పదార్థ భావనతో అసలు వెళ్ళకు, కర్మ వస్తుంది నీకు. పదార్థ భావనని కాకుండా అక్కడ ప్రసాద భావనతో ప్రసాదాన్ని చిన్నబుచ్చకు. ప్రసాదం అది. ప్రసాదం ఎంత తినాలి? చీమలు ధరించాయి ప్రసాదం తీసుకువెళ్ళి. ఏది? ప్రసాదం ముక్కును పట్టుకుని వెళ్ళి, ఏది ఆ ముక్కును ఎంత పట్టుకుంటుందండి ఆ చీమ? ఆ చీమకి ఆ ప్రసాదం చేత ధరించినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి మనకి భక్తుల చరిత్రలో. మరి మనకెంత కావాలి? గంపెడు కావాలా లేకపోతే డబ్బా కావాలా? మనం పెంచుకుంటున్నాం అంతే. తీసుకెళ్ళి ఏం చేస్తాం? నాకు ఇష్టం కాబట్టి ఫ్రిడ్జ్లో దాచుకొని ఇంకో 4 రోజులు తింటా. అది ప్రసాదం ఎలా అవుతుంది? నీ చేయబడి ప్రసాదానికి కూడా ఏది ఉన్నతమైనటువంటి స్థానాన్ని నువ్వు దించేస్తున్నావు నీ భావన చేత. అందుకని నీ భావనలు ఉన్నతమైనటువంటి స్థితిని తెచ్చుకో. భావనలు ఉన్నతమైనటువంటి స్థితిని తెచ్చుకున్నప్పుడు ప్రసాదం ఎప్పుడూ మనదే. అందుకనే ఆదిశంకరాచార్య స్వామి వారి చేత ఆమోది ఏది సంతోషించి ఆమోదం. వారు అనేక స్తోత్రాలు అనేకమైనటువంటి రీతుల్లో మనకి ప్రసాదించారు ఈ విధంగా. ఆమోదముద్ర అయినది. ఇక్కడ మోదం కాదు, మోదము మామూలు వాటికి కూడుకొని ఉన్నది. అది ఆమోదం. ఆ సమంతాత్ ఆమోదింపబడి స్వామివారి చేత కాళీ ప్రసాద హనుమత్ కాళీ వర ప్రసాదం వారి చేత మనకి ప్రసాదింపబడినటువంటిది ఏది? ఈ అజపగాయత్రి. ఏది? సోహం శివోహం అనేటువంటిది. కాబట్టి దాన్ని ఎంతవరకు మనం గుర్తించగలుగుతున్నాము? చెప్పుకునేది కాదండోయ్, ఇది చెప్పుకునేంతవరకే కూడింది కాదు. ఇది సూచన మాత్రమే. ఇది సూచన మంత్రం అన్నారు. అందుకే నీకు సూచన మార్గాన్ని అందించడం కోసం సూచన కల్పిస్తోంది. ఆ సూచన నువ్వు అందుకోవాలి. అక్కడికి అందుకుంటే అది అనుభవైక వైద్యం అవుతుంది. అది అనుభవైక. అందుకనే ఆ బాబు అనేటువంటి ఒక ఆత్మవస్తువు ఆత్మస్వరూపులు ఏమని మనకు అందించారు? ఎవరికి తెలియక తరమవునది. నువ్వు హ్యాండ్ బ్యాగ్లో పర్సులో పెట్టుకుంటావు ఇంత, ఇది నా బాబు అంటావు. ఉంగరంలో పెట్టుకుంటావు, ఇది నా బాబు అంటావు. గుళ్ళోకి వెళ్తావు, నా బాబు అంటావు. నీ గూట్లోకి వెళ్తావు, ఏది దేవుడి గూట్లోకి, నా బాబు అంటున్నావు. తత్మాంత బాబు కదా. అందుకని అలా అందేవాడు కాదు వీడు. ఎవరికి తరమవును తెలియడానికి? ఎంత సూక్ష్మమో అంత అనంతమై ఉన్నది. ఎంత అనంతమో అంత సూక్ష్మమయ్యి ఈ పాంచభౌతికమైన ఇన్ని కేజీలకి అందనటువంటిది సూక్ష్మమైన మనస్సుకే నువ్వు అంతర్మథనం చేస్తే అందులో నీకు లభిస్తుందమ్మా. అది అంతర్మథనం ద్వారా నీకు లభిస్తుంది అది. అందుకని అటువంటి ప్రభు ఏమని చెప్పారు? నారాయణ ఉపనిషత్తు నారాయణ ముఖస్థుగా ఎలా తత్వాన్ని మనకు అందించిందో అలాగే గురుదేవులు కూడా అలవోకగా గురు ప్రసాదంగా మనకు వచ్చినటువంటిది కీర్తన. ఇది గీతం.
వటపత్ర షాయి పసిబాలు నటుతో తోచు 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 వటపత్రాయి పసిబాలు నటుతోచు భుజగ శయనుడై పురుషోత్తముడయౌను భుజగ శయనుడై పురుషోత్తముడయౌను పత్రమా భుజంగమా
తెలియగా
అంతరమౌను బాబును ఎవరికి బాబును.
ఇక్కడ కూడా మనకి సూచనే, ఎలా తోచు వటపత్ర షాయియే తోస్తాడట ఆయన. వటపత్ర షాయియే పసిబాలు నటు తోచు. పసిబాలుడిగా ఏది సృష్టి అంతా ఏది అంతమైపోయిన తర్వాత ఎలా ఉన్నాడు ఆయన? వటపత్ర షాయియే ఉన్నాడు, చిన్నవాలుడై ఉన్నాడు. భుజగసేనుడే ఎంతున్నాడు? అనంతమై ఉన్నాడు. భుజగసేనుడే అనంతమై ఉన్నాడు. అందుకని అది పత్రమా అంటే ఆ బాలుడికి ఆధారం పత్రమని పత్రం అనుకుంటామా, లేకపోతే ఆ భుజగ ఏది పరమాత్ముడికి ఆ పవ శేషశయుడికి కింద ఉన్నటువంటి పాము అనుకుందామా, భుజంగం అనుకుందామా? పత్రమా అది భుజంగమా, లేకపోతే బాలుడందుమా, లేకపోతే పరమాత్ముడందుమా? ఎవరసలు ఇది? దానికి కూడా గురుదేవులు మనకి ఏం చెప్పారు? నాభి నుంచి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు కూడా నాభి నుంచి సృష్టి చేయడం కోసం బ్రహ్మగారిని సృష్టించాడు స్వామి. అది నాభి నుంచి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన ఏ పట్టు లేకుండా ఆయన కూర్చుని ఉన్నాడు కదా, ఎక్కడ పద్మంలో. ఎవరు? బ్రహ్మదేవులు. మూడు ముఖాలు ఉన్నాయి అయ్యే ఆయనకి. అందుకని ఆయన నాలుగు ముఖాలా మూడు ముఖాలా? నాలుగు ముఖాలు. అందుకని నాలుగు ముఖాలతోనూ ఆయన ఆయన చూస్తే ఏం కనిపిస్తుంది? అక్కడ ఏం కనిపించటలా, ఏం కనిపించటలా, కనిపించక ఆయన నాలుగు ముఖాలతోనూ చూసి చూసి ఏం కనిపించక ఇంతకీ నేను ఎక్కడున్నాను, అసలు నాకు ఆధారం ఏమిటి అని ఆయన వెంటనే ఆయన మొదలుపెట్టి కిందకు చూసుకున్నట్ట. చూసుకుంటే ఆయన ఏంటి, నాకు ఆధారం ఏమిటి? ఓహో, నేను పద్మంలో ఉన్నాను కదా, పద్మమా అది, పద్మమా నాకు ఆధారం, పద్మమా అనుకున్నట్ట. ఎవరు? బ్రహ్మగారు. అనుకున్న తర్వాత వెంటనే ఏమనిపించింది ఆయనకి, మరి పద్మానికి ఆధారం ఏమిటి? నేనంటే పద్మంలో కూర్చున్నాను, మరి పద్మానికి ఆధారం ఏమిటి? ఓహో, దాన్ని తూడా అంటే దాని కాడ. ఓహో, అది కాడా అనుకుని, ఓహో కాడ ఆధారమా అని కాడని అనుకున్నట్ట. మళ్ళీ మరి కాడ దేని కాదు, కాడ దేన్ని ఆశ్రయించుంది? మరి కాడ, కాడ మీద పద్మము, పద్మంలో నేను ఉన్నాను, మరి కింద కాడ దేని, దేనికి ఆధారం ఏది, దానికి ఆధేయం ఏది ఎక్కడ అని వెంటనే ఆ తూడు గుండా కిందకి కింద వరకు లోపల వరకు ఆయన దిగాడట. దిగితే ఏమైంది అక్కడ? అక్కడికి వెళ్ళిన తర్వాత నారాయణమూర్తి నాభి నుంచి మనకు చూపిస్తున్నాడు కానీ పటాల్లో చూడడానికి చూపిస్తున్నాడు కానీ మరి అందుకు కాదుగా బ్రహ్మగారిని సృష్టించింది. ఆయన అక్కడికి వెళ్ళేసరికి అది ఒక అనంతంగా అనంతంగా ఉన్నట్ట. అది ఏది ఇదమిత్తమని తెలియకుండా ఉందట. ఉండేసరికి వెంటనే ఆయన, బాబు ఇదేంటి, ఇదేదో అనంతంగా ఉందే, ఇది అసలు ఇది ఏమై ఉన్నది అని మళ్ళా తన ఎలా కూర్చున్నాడో అటువంటి స్థితికి వచ్చేసరికి ఈ విచారణ జరిగింది కాబట్టి అనుగ్రహించి నారాయణమూర్తి అక్కడ కెరటాలతో ద్వారా ఆయన తపా తపా అనే నాదాన్ని వినిపించాట. వినిపించేసరికి అది ఓంకారమై ఓ తపస్సు చేయమంటున్నాడా నన్ను అని ఆయన తపస్సు కూర్చున్నాడ. మనలో కూడా ఆవేదన ఉండాలిగా. అమ్మ అందిస్తే పాలు తాగేశాం, ఏమండి పెద్ద అవుతుంటే ఏం అందిస్తే వాడితో ఆడేసుకున్నాం, ఆ తర్వాత భోజనం అందిస్తే శుభ్రంగా నొక్కేశాం, ఆ భోజనాల్లో రకాలు ఏర్పడ్డాయి, మనసు వచ్చింది, మనసు వచ్చిన తర్వాత అనేక రకరకాలు వెళ్ళిపోతున్నాయి, అన్నిటినీ వెళ్ళిపోతున్నాయి. ఈ మహాకాశంలోకి ఎలా వెళ్ళిపోతున్నాయో అర్థం కాదు, ఎన్ని బస్తాలు తిన్నావో ఇప్పటికీ ఆలోచించాము అసలు. చూస్తే ఇంత ఉంది, ఏది మూతి మూతి చిన్నగా ఉంది కానీ బస్తాలు బస్తాలు వెళ్ళిపోయాయి. ఎన్ని స్వీట్లు వెళ్ళాయో, ఎన్ని హాట్లు వెళ్ళాయో, ఎన్ని పళ్ళు వెళ్ళాయో, ఎన్ని రకాలు నొక్కేశామో, ఎన్ని రకాలు మింగేశామో, తీరా చూస్తే ఇది కోనగాసి గొట్టం. దేనికి పనికి వస్తుంది? ఈ ప్రపంచంలో పడేస్తే పనికొచ్చేదా ఇది? కాదు కదా, దేనికి పనికి రాకుండా ఆఖరికి తద్దివిట దివిట, ఏది నలుగురు మోయడానికి పనికొస్తుంది ఈ కళేబరం, అంతే తప్ప దీనికి ఏమిటి? కానీ అందుకోసం రాలా, దేనికోసం వచ్చింది? తనను తాను గుర్తించడం కోసం వచ్చింది. ఇంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మని విడిచిపెడితే మళ్ళా నువ్వు మళ్ళా ఏ జన్మకు పోతావో తెలియదు, కాబట్టి ఇదే నా ఆఖరి జన్మ కావాలి అన్నప్పుడు గురుదేవులు చెప్పినటువంటి సందేశాన్ని సంశయరహితంగా మనం ఆచరణలో పెట్టాలి. సంశయరహితంగా ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతోంది అక్కడ? అసలు ఆ ప్రభు యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. ఇది అందుకని ఎవరికి ఏది ఎవరికి తెలియక తరమును బాబును ఏ దేశమందుము ఏ కాలమందుము ఆకాశమునకు ఏది దేశం. ఏ దేశమందు అంటే స్థలం, స్థలానికి సంబంధించినటువంటిది. ఏ దేశమందు ఏ కాలమందు అంటే మన కాలమానం ప్రకారమేగా వెళుతున్నాయి జీవితాలు. ఏ కాలమందుము అసలు ఆకాశానికి ఏది దేశము ఏది కాలము? ఆకాశంలో ఏం లేదే. ఎందుకంటే సముద్రం మీద వెళుతున్నప్పుడు చంద్రుడు వస్తే ఎలా ఉంటుంది? వెన్నెలు వస్తుంది. లేకపోతే పగలైతే సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది. మరి అమావాస్య చీకట్లో వెళితే అంత చీకటిగా ఉంటుంది. కానీ ఏ పక్కకి వెళ్ళాలో తెలియజేసేది ఏది? దిక్సూచే. అది ప్రయాణం చేస్తూనే ఉంటుందిగా. లంగరు వేసినా ప్రయాణం చేసినా పడవకి దిక్సూచే ఉత్తరపేపునే చూపిస్తుంది. అలాగే మనకి కూడా ఏది ఆధారం? అంతేనా తినడం పడుకోవడం నిద్రపోవడం విషాదులు అనుభవించడమేనా చచ్చిపోవడమేనా? కాదు. అందుకని ఏది కావాలి మనకి చూపించేది? ఏది? మన ప్రభు యొక్క దివ్య చరణ అరవిందము, ప్రభు చెప్పినటువంటి బోధామృతము. మనం మననం చేసుకుంటూ ఉంటే దాని యొక్క సారం ఏమవుతుంది? మనకు అనుభవానికి వస్తుంది, అనుభవానికి వస్తుంది. అప్పుడేమవుతుంది అక్కడ? అప్పుడు బాబు ఎటువంటి వాడు? అసలు బాబు తత్వం ఏంటి? త్రికాలయందు ప్రకాశించును, త్రికాలములయందు ప్రకాశించును, హరియుచు అజ్ఞాన అంధకారమును, హరియుచు అజ్ఞాన అంధకారమును, ఆనందవీనతడోల లాడును, అందరినీ ఆనందమునముంచి తేల్చును, మనందరినీ ఆనందమునముంచి తేల్చును, ఇప్పుడు ద్వైతమా అద్వైతమా? యా ఆనందాన్ని ఇచ్చేది అద్వైతం. మనందరినీ ఆనందమునముంచి తేల్చును, అందరూ మొహాలని సంతోషంగా పెట్టారు అంటే బయట సంతోషమే, అంతర్ సంతోషం కదా. అంటే అది అనుభవైక వేద్యం, అనుభవైక వేద్యం. అది మనకి ఇంత నిత్యతృప్తినిచ్చింది కదా. నా ఆనందము లోపలున్న ఆనందము మన ముఖం ద్వారా బయటికి, అంతేగాని పిడక చెక్కలాగా ఉండదు కదా. అంతే కదా కాళీకాలని పిడక చెక్క కదా, కాళీకాలని పిడక చెక్క అలా ఉండదు కదా. మొహం విషయాదులతో ఎలా ఉంటే ఎలా ఉంటుంది? కాళీకాలని పిడక చెక్కలాగా ఉంటుంది. కానీ విశ్వనాథుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆనందమయంగా ఉంటుంది. అందుకే త్రికాలములయందు ప్రకాశిస్తుంది ఇది. అది హరించును అజ్ఞాన అంధకారమును, అంటే మార్గం సూచించి చెప్పేశారు మనకి గురుదేవులు. అది త్రికాలములయందు ప్రకాశించును హరించును అజ్ఞాన అంధకారమును. ఆ ఆనంద అంధకారం రహితమైతే ఉండే ఆనందం ఉందే, ఆ ఆనందంలో వాళ్ళాడతాడంటే నీ బాబు అనేవాడికి రూపం ఎక్కడుంది? రూపనామక్రియారహితమైనటువంటి అనంతమైన ప్రభు ఆ ఆనందంలో ఓలలాడుతున్నాడు. అసలు భిన్నమైనది రెండోది ఉంటే కదా ఇక్కడ. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సన్నామరూప వివర్జితం, నామరూప వివర్జితమైనటువంటిది ఏకమేవ అద్వితీయమైనటువంటి బ్రహ్మ. అటువంటి బ్రహ్మ వస్తువుని మనకు అందజేసి అటువంటి బ్రహ్మవు నీవే అయి ఉన్నావు, నువ్వే కానీ నీకు భిన్నంగా ఏం లేదు అనేటువంటి ఏకత్వాన్ని మనకి, బ్రహ్మానంద తత్వాన్ని ఏకత్వంగా మనకి అందించేటువంటి ప్రభువు. అందుకని గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువులకి మనం నమస్కరిస్తున్నాము. అటువంటి గురుదేవులు మనందరికీ కూడా అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని ఆయురారోగ్యైశ్వర్యములను అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు రక్షించుగాక. సుఖీ భవ సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ భవ.
హరి
ఈ శబ్దం కూడా ప్రణవం దీర్ఘంగా రావాలంటే నీ మనసులో ఇంకో మాట ఉండకూడదు, అప్పుడే దీర్ఘంగా నువ్వు ప్రణవాన్ని పూరించగలుగుతావు. ఆలోచించండి, ఓం అనేటువంటిది కూడా దీర్ఘంగా మనం తీసుకుంటున్నామంటే అక్కడ అన్యభావన ఇంకొకటి లేనప్పుడే మనం దాన్ని అంత ధ్యానముద్రలోకి వెళ్ళగలుగుతాం. నీలోకి అన్యభావన ఏదో పనిలో లేకపోతే ఒక శబ్దం ద్వారానో లేకపోతే విన్న మాట ద్వారానో ఉన్నదనుకోండి, నువ్వు దీర్ఘంగా తీసుకోలేవు. నీ మనస్సు అక్కడ ఏకాగ్రత చెందలేదుగా, ఎందుకంటే కుంటు పడుతోంది అక్కడ, అది ఎంగిలి విస్తరవుతోంది కదా, అది ప్రసాదందుకు ఉన్నటువంటి ఇస్త్రవట్ల అది ఎంగిలి విస్తరవుతోంది, అది మనస్సు. అందుకని అటువంటి ఏకాగ్రత భావనకి వెళ్ళాలి. అక్కడ ఏది మనస్సుని నువ్వు ఆశ్రయించిన పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములందు నువ్వు అనుష్ఠానం చేసేటువంటి ఏ మహామంత్రమైతే ఉందో దాని ఎందు ఏకాగ్రత చేసినప్పుడు ఏమవుతోంది, నిన్ను నువ్వు మర్చిపోయే స్థితి వస్తుంది అక్కడ. కాబట్టి మనసును అక్కడ కేంద్రీకృతం చేయాలి అక్కడ. ఓ